அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகல்யா வ்ருஷகேதனாப்யாம் நமோ நம சங்கர பார்வதீப்யாம். ஒக்கசாரி சொல்லுங்க, நம பார்வதி பதயே. பிரணவ பீடம்லோ ఇంకా అనేక కార్యక్రమాలు సుసంపన్నం కావాలి అని భక్తులు కోరుకోవడం వల్ల నిన్నటి నుంచి శ్రీమద్ భాగవతం సప్తాహ దీక్షతో పారాయణము జరుగుతోంది. భాగవతాన్ని 7 రోజుల పాటు ఉదయం నుంచి సూర్యుడు అస్తమించే వరకు 18,000 శ్లోకాలు ఉన్నటువంటి గ్రంథాన్ని మహాత్ములైన పండితులు దాదాపు 10 మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా ఇక్కడ పారాయణం చేస్తున్నారు. ఈ 7 రోజుల్లో ఈ 18,000 శ్లోకాలు పారాయణం పూర్తవుతూ ఉంటే అదే సమయంలో ఈ జయవరపు అలివేలు మంగతయ్యారు గారు, శ్రీనివాస్ గారు, శివుడి యొక్క భక్తులు ఎప్పుడూ విజయం తప్ప అపజయం పొందరు అని మీరు ఇదివరలో శివపురాణంలో చెప్పారు. శివభక్తులకు విజయమే లభిస్తుంది. అందుకనే శివభక్తుల చరిత్రని శివభక్త విజయం అనే పేరుతోటి మహానుభావులైన వాళ్ళు ఎంతోమంది కావ్యాలుగా రాశారు. పూర్వం బసవేశ్వరుడు బసవపురాణంలో శివభక్తుల యొక్క విజయమే రాశాడు. ఇంకా తమిళంలో నాయనార్ల చరిత్ర చెప్పక్కర్లేదు. ఇలా ఆయా భాషలలో యుగయుగాలుగా ఎంతోమంది మహాకవులు, పండితులు, ఋషులు శివుడి భక్తులు శివుణ్ణి అర్చించి పొందిన విజయగాథలని రాశారు. ఈ గాథలని మీరు ప్రణవపీఠంలో ఉంటున్న ఈ 7 రోజుల్లో మాకు వినిపించండి అని ఆ దంపతులు చెన్నై నుంచి కోరారు. చెన్నైలో అన్నీ ఉన్నాయి అంటూ వాళ్ళు ఈ సందేశం అందించగానే భక్తుల కోరిక మన్నించడం భగవంతుడికి కూడా కర్తవ్యమని శాస్త్రం గనక, గురువుని గనక అంగీకరించాను. అసలు ఈ కథ పేరే శివభక్త విజయం. భక్తులు ఎప్పుడు విజయం తప్ప అపజయం పొందరు గనుక, భక్తుల చరిత్ర చెప్పి తీరాలి గనుక, కోరింది భక్తులు గనుక అంగీకరించకపోతే శివభక్తులకు విజయం రానట్టు అవుతుంది. అందువల్ల కూడా అంగీకరించాలి. శివభక్తులకి నిరంతరం మహిమ తప్ప మరొకటి ఉండదు. భక్తి వల్ల ఏదైనా చేయగలుగుతాం. అందుకే భక్తి కిం న కరోతి అంటాడు వ్యాసుడు. అనగా భక్తి ఏమి చెయ్యదు అని క్వశ్చన్ మార్క్. దాని అంతరార్థం భక్తితో ఏదైనా సాధించవచ్చు, భక్తితో సాధించలేనిదంటూ ఏమీ లేదు. కాకపోతే ఆ భక్తి దృఢభక్తి అయి ఉండాలి, నిజమైన భక్తి అయి ఉండాలి, నాలుక చివరి నుంచి వచ్చే భక్తి కాకుండా ఉండాలి. భక్తి మానసికమైనది, కేవలం శరీరంతో ప్రదర్శించడమే కాదు. అనగా ఏమిటి, ఈ భక్తుల్లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. అందరికీ మానసికమైన దృఢమైన భక్తి ఉండదు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు భక్తులని కొన్ని రకాలుగా విభజించాడు.
ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ.
ఎప్పుడు భక్తుల్లో మొదటివాడు ఆర్తుడు. ఆర్తుడు అనగా ఏవో బాధలు పొందేవాడు. ఒక్కొక్కడికి రోగం, ఈ రోగం తట్టుకోలేక వాడి శరీరం అంతా బాధపడిపోతోంది. ఈ రోగం నుంచి ఎప్పుడు విముక్తి పొందుతానా అని ఏడుస్తుంటాడు అనుకోండి. ఒక్కొక్కప్పుడు రోగం బాధ తట్టుకోలేక ఇంతకంటే చస్తే బాగుండు బ్రతకడం కంటే అనుకుంటాడే. ఈ బాధ ఆర్తి అనవబడుతుంది. ఒక్కొక్కడికి రోగం లేకపోవచ్చు కానీ మానసిక రోగం ఉంటుంది. అనగా ఏమిటనవాడు, పక్కవాడు బాగుంటే వాడు ఏడుస్తాడు. ఎవడైనా పక్కవాడు బిల్డింగ్ కట్టుకుంటే 3 రోజులు నిద్రపట్టదు. ఎవడైనా చక్కెర కేళి అరటిపండు తింటే ఏ వీడికి ఆ పూట వీడికి చక్కెర రోగం వస్తుంది, వాడెవడో తింటే వీడికి రోగం వస్తుంది. ఇతరుల బాగుని చూచి తట్టుకోలేని రోగం మానసిక వ్యాధి. ఇది కూడా ఒక రకమైన ఆర్తే. మరికొంతమందికి ధన సంబంధ బాధలు, డబ్బు లేక ఈ డబ్బు వల్ల వచ్చే బాధలు తట్టుకోలేక, మళ్ళీ డబ్బు లేకపోవడం వల్ల బ్రతకడం కోసం అప్పులు చేసి అప్పులు 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 అలా ముప్పులు తెచ్చిపెడుతుంటే ఆ ముప్పుల్లోంచి తప్పుకోలేక నిరంతరం దుఃఖిస్తూనే ఉంటారు కొంతమంది. ఇవి ధన సంబంధమైనటువంటి ఆర్తులు. ఇలా ప్రతి జీవికి ఏదో ఒక ఆర్తి, ఏదో ఒక బాధ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఓ గురువునో దేవుణ్ణి ఆశ్రయిస్తారు. తాత్కాలికంగా కష్టాలు ఉన్నంతకాలం నువ్వే దిక్కంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు, కష్టాలు తీరాక ఇదంతా నా శ్రమండి, నేను కష్టపడి పైకి వచ్చాను, ఎవడి వల్ల కాదు, ఇదంతా నాదే ఘనత అని భక్తి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇటువంటి భక్తుల్ని ఆర్త భక్తులు అంటారన్నమాట. వీళ్ళు కష్టాలలో ఉన్నప్పుడే భగవంతుడిని గుర్తుకు తెచ్చుకుంటారు. కష్టాలు పోయాక వాడికి గురువు అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, వాడి భోజనం అడుగుతారు. ఇదొక విచిత్రమైన కేటగిరీ అన్నమాట. అందుకే ఫస్ట్ లిస్టులో వీళ్ళని పెట్టారు, హిట్ లిస్ట్ అనమాట వీళ్ళది. వీళ్ళని కూడా భక్తులే అంటాం, ఎందుకని కష్టంలో దేవుణ్ణి కోరుకున్నారు తప్ప పనికి మనోడు కోరుకోలేదు కదా. ప్రస్తుతం ఇదొక ఆర్తి. ఇక రెండోది జిజ్ఞాసు. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస, నాకు ఇది తెలియాలి అనే కోరిక ఉందే, తెలుసుకోవాలనే కోరికని జిజ్ఞాస అంటారు. ఈ జిజ్ఞాస కలిగిన వాడిని ఏమంటారు, జిజ్ఞాసువు అంటారు. అనగా జిజ్ఞాసు అనే శబ్దమునకు ఈ సృష్టి రహస్యం ఏమిటి, భగవంతుడు ఎలా ఉంటాడు, ఆయన్ని ఎలా పొందవచ్చు, గురువుని ఎలా సేవించాలి, ఈ విశేషములన్నీ ఎప్పటికప్పుడు పెద్దల ద్వారా తెలుసుకోవాలని కోరుతారు. ఈ కోరే వారందరినీ జిజ్ఞాసువులు అంటారు. వీళ్ళు భక్తుల్లో రెండో కేటగిరీ. ఇది చాలా గొప్ప భక్తి ఇది కూడా. ఎందుకంటే భగవతత్వం, ఆధ్యాత్మిక తత్వం, దైవతత్వం, ఉపనిషత్ తత్వం, వేదతత్వం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తహతహలాడతారు కనుక వీళ్ళని కూడా ఉత్తములుగా భావించారు. వీళ్ళు జిజ్ఞాసువులు. ఇంకా మూడోవాడు ఎవడనమాట, అర్ధార్థి. వీడికి కష్టం లేదు, తెలుసుకోవాలని లేదు, కేవలం ఏదో డబ్బు పెచ్చ, ఏదో కోరిక ఉంటుందన్నమాట. ఎంత డబ్బున్నా ప్రపంచంలో ఉన్న కట్టలన్నీ నా దగ్గరికే వచ్చి పడిపోవాలి, ఈ కట్టల మధ్యలో పడుకుని ఎప్పుడొకప్పుడు నేను ఈ కట్టలతోటే బూడిదైపోతే బాగుండనుకుంటాడనమాట. అంటే వీడిని కట్టెల మీద కాకుండా డబ్బు, కట్టల మీద, అది కూడా 500 కట్టలు 2000 కట్టల మీద పడుకోబెట్టి తగలబెడితే వాడికి ఎంత ఆనందం. ఈ కట్టలన్నీ పైకి వెళ్ళాక బూడిదతో పాటు వాడి వరకు వస్తాయన్నమాట వాడికి, అంత కోరిక పాపం. ఇంకా వాడికి ధనము సంబంధమైన విషయం తప్ప మరొకటి ఉండదు. ఎన్ని పొలాలు పాడు చేస్తున్నారండి రియల్ ఎస్టేట్ పేరు మీదుగా, బంగారం లాంటి పంట పండే పంట భూములన్నీ రియల్ ఎస్టేట్లే. ఎక్కడ చూసినా ఒక్కొక్కడికి 1000 కొంపలు వచ్చేసి పడిపోవాలి, ప్రపంచమంతా వాడిదైపోవాలి. వ్యాపారంలో, ధనంలో, గృహాలలో, అన్నిట్లోకి వాడు ఎలా సంపాదిస్తూనే ఉండాలి, హఠాత్తుగా గుండిపోటు చచ్చిపోవాలి. ఈ అర్థార్థులు ఉంటారే, ఏదో ఒక ప్రయోజనం ఆశించేవాళ్ళు, వీళ్ళు కూడా భక్తులే. వీళ్ళు రోజు పొద్దున ఏం చేస్తారన్నమాట, శివుడి దగ్గర, విష్ణువు దగ్గర, గణపతి దగ్గర కూర్చొని 2 దండాలు పెట్టేసి ఒక కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఈ కొబ్బరికాయనే మర్నాడు ఫ్రిడ్జ్లో పెట్టి నైవేద్యం పెడతారన్నమాట. నేను నీకు ఒక కొబ్బరికాయ కొడుతున్నాను, ఈ ఒక్క కొబ్బరికాయతో భూమండలంలో సగం నాకు వచ్చేయాలి, 2వ రోజు 2వ కొబ్బరికాయ చెక్క నీకు పెట్టగానే, ఇది కొబ్బరికాయ ఒక్క కొబ్బరికాయ కొడతాడు, ఇవాళ ఒక చెక్క నైవేద్యం పెడతాడు, మర్నాడు 2వ చెక్క పెడతాడు, మొదటి చెక్కకి సగం భూమండలం, 2వ చెక్కకి మొత్తం భూమండలం వచ్చేయాలి వీడికి. ఈ విధంగా సమస్త భూమండలం, భూమండలం అయ్యాక స్వర్గం, స్వర్గం అయ్యాక పాతాళం, ఈ విధంగా చరాచర జగత్తంతా తన వశం కావాలని, ఏదో ఒక ధనమో గృహమో ఇంకో ప్రయోజనమో తనకి లభించాలని కోరి 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 భగవంతుడిని పూజిస్తారు. వీళ్ళంతా అర్థార్థులు. ఇంకా నాలుగో వాళ్ళు జ్ఞాని. ఇటువంటి వాళ్ళు కొంచెం అరుదుగా ఉంటారు. జ్ఞానం అంటే ఏమిటి? సంపూర్ణముగా ప్రతి ప్రాణిలో ఉన్న పరమాత్మని గ్రహించటం. ఎదురుగుండా ఉన్న ఈ మనిషిలో, కూర్చున్న ఆయనలో, ముక్కు గొడ్డ కట్టుకున్న ఆయనలో, కట్టుకోని ఆయనలో, అందరిలో భగవంతుడు ఉన్నాడని గ్రహించి ప్రతి ప్రాణిని ఎంతో ఎంతో ప్రేమించగలగటం, ఎవరి మీద ఈర్ష్య లేకపోవటం, ఈ చరాచర జగత్తంతా వ్యాపించిన పరమాత్మ ఒక్కడేని గ్రహించడం, ఈ పరమాత్మ గుణరూపకర్మాదులకు అతీతంగా ఉన్న చైతన్య స్వరూపుడని తెలుసుకోవటం, ఇదంతా జ్ఞానం. జ్ఞానికి ప్రపంచంతో సంబంధం ఉండదు. వాడికి వస్త్రాల మీద, గృహాల మీద, ధనం మీద, ఆహారం మీద, దేని మీద వ్యామోహం ఉండదు. అందుకే జ్ఞాని చాలా గొప్పవాడు. భగవద్గీతలో నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే, జ్ఞానముతో సమానమైన గొప్ప వస్తువు, పవిత్ర వస్తువు ఇంకొకటి లేదు పొమ్మన్నారు. ఈ విద్యతే అన్న చోట పాఠాంతరంలో దృశ్యతే అంటే ఇంకో వస్తువు కనపడదు, జ్ఞానం కంటే గొప్ప వస్తువు కనపడదని అన్నారు. జ్ఞానం కంటే గొప్ప వస్తువు లేదని ఓ చోట పాఠాంతరం అన్నది. అంటే మొత్తం మీద జ్ఞానం అంత గొప్పది, అందుకే జ్ఞానాదేవ కైవల్యం అని కూడా చెప్పారు. ఇవన్నీ భక్తులలో, భగవంతుడిని ఆశ్రయించే వాళ్ళలో రహస్యాలన్నమాట, కేటగిరీలు, రకాలు. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని. ఎవరు ఏ మార్గం పట్టుకున్నా పర్వాలేదు, ఎప్పుడో ఒకప్పుడు వాడు చిట్ట చివరికి పరమాత్మని పొందడానికి సంపూర్ణముగా మనస్సుని లగ్నం చేసి ఆయనకి తన సర్వసమర్పణ చేయటమే అసలైన భక్తి. మహాత్ములైన భక్తులు తన శరీరం, మనస్సు, వాక్కు ఈ మూడు సమర్పిస్తారు. దీన్ని ఏమని పిలుస్తాం? త్రికరణ శుద్ధి అంటాం. కరణములు మూడు. ఏమిటా కరణములు? ఒకటి మనస్సు, మూడవది వాక్కు, రెండవది వాక్కు, ఆ తర్వాత శరీరం. అందుకే మనోవాక్కాయ కర్మలు, మనస్సుతో, వాక్కుతో, కర్మతో పరమాత్మని సేవించడం, ఈ మూడింటినీ కలిపే త్రికరణములు అంటారన్నమాట. కరణము అంటే పనిముట్టు అండి. మన శరీరంలో మూడు పనిముట్లు ఉన్నాయి. ఒకటి మనస్సు, రెండవది మనస్సు ద్వారా నోట్లోంచి వచ్చే బయటకు వచ్చే మాట. ఈ రెండు ఉన్న ఉపయోగం ఉంది. శరీరం లేకపోతే శరీరం లేని వాడు ఏం పని చేస్తాడు? విఠలాచార్య సినిమాలో పిశాచాలో హోహో అని వచ్చినా ఏం చేయలేవు మనకి. వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి. అందువల్ల కాయం చాలా అవసరం. మనస్సు, వాక్కు ఉన్నా శరీరము లేకపోతే ఏ పని చేయలేం. గనకే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని కాళిదాస మహాకవి కుమార సంభవంలో చెప్పాడు. ఏ ధర్మము ఆచరించాలన్నా, ఏ పని చెయ్యాలన్నా ముందు ఉండవలసినది శరీరమే. శరీరం అంటూ ఉంటేనే నేను ఉపన్యాసం చెప్పగలను, శరీరం అంటూ ఉంటేనే మీరు ఒక ఊరు నుంచి ఒక ఊరికి రాగలరు, అసలు ఈ శరీరం అంటూ ఉంటేనే ఈ ఇళ్ళు, ఈ దేవాలయాల అవసరం ఉంటుంది. శరీరమే లేకపోతే ఇక వీటి ఆవశ్యకత ఉండదు. కాబట్టి శరీరం తప్పక ఉండి తీరాలి, దీన్ని ఏదో రకంగా కాపాడుకోవాలి. ఈ త్రికరణములతో భగవంతుణ్ణి అత్యంత భక్తితో స్తుతించేవాడు, అర్చన చేసేవాడు మహాత్ముడని పిలువబడతాడు. ఇక అటువంటి వాళ్ళకి తిరుగులేదు పొమ్మన్నారు. పరమాత్ముడు సర్వాంతర్యామి కదా, అంతటా ఉండేవాడికి ఒక చిన్న రూపాన్ని ఏర్పాటు చేసుకుని మనం ఓ విగ్రహ రూపంలోనో లింగ రూపంలోనో ఆలయంలో ప్రతిష్ఠించి అందులోకి ఆయన శక్తిని ఆవాహన చేశాం. దానికే అవని పేరు అన్నమాట మందిర నిర్మాణం అని పేరు. అంతటా వ్యాపించిన పరమాత్మని మనం చూడలేం కనుక ఓ చిన్న లింగంలోకి ఆవాహన చేసాం. ఆవాహన చేయటం అంటే పిలవడం అనమాట. పిలవగానే ఆయన అందులోకి వచ్చి కూర్చుంటాడు. కూర్చున్న ఆయన లోపల ఓ యంత్రం కింద ప్రతిష్ఠ చేసి రోజు ఆయనకి అభిషేకం చేసి నివేదన చేసి, పరమాత్మ అంతటా ఉన్నవాడు నువ్వు ఇందులోకి వచ్చి మా కోసం దర్శనమిస్తున్నావు, ఇక్కడికి వచ్చి నిన్ను పట్టుకుంటున్నాం, నిన్ను మేము చూడాలి, నీ అనుగ్రహం పొందాలని నిరంతరం ప్రార్థించాలి. ఇది ఒక అద్భుతమైన జ్ఞానం. అలా జ్ఞానంతో కొందరు లింగ రూపంలో పరమాత్మను అర్చన చేస్తారు, మరికొంతమంది సాకారం విగ్రహ రూపంలో అర్చన చేస్తారు. ఎవరు ఏ విధానంగా కొలిచినా ఆయన అనుగ్రహిస్తట.
ఎవరే విధమున కొల్చిన వివిధములగు కోరికలను విడువక ఇచ్చున్.
ఎవడు ఏ విధముగా మనస్సులో ఆయనని భావించి ధ్యానం చేస్తే వారికి ఆ విధమైన దర్శనమిస్తాడు. అనగా ఒక్కొక్కడు శివుడంటే 10 చేతులతో ఉంటాడు, 5 శిరస్సులతో ఉంటాడు, ఒక్కొక్క శిరస్సుకి 3 కళ్ళు ఉంటాయి, చేతిలో త్రిశూలం, గండ్రగొడ్డలి, లేడి ఇవన్నీ ఉంటాయి అని భావన చేసి ఇటువంటి శివుణ్ణి చూడాలి అనుకుంటే ఆ శివుడే దర్శనమిస్తాడు. శివుడు తెల్లగా ఉంటాడు అనుకుంటే తెల్లని రూపంతో దర్శనమిస్తాడు. ఒక్కొక్కడు శివుణ్ణి తెల్లగా కాదండి నీలంగా ఉంటాడని భావిస్తాడట, అప్పుడు నీలంగా కూడా దర్శనమిస్తాడు. కాదండి శివుడు అంటే ఇలా ఉండడండి, రాముడి రూపంలో ఉంటాడు అనుకుంటే నిజంగా రాముడిగా మారిపోయాడు శివుడు, రాముడి రూపంలో కోదండంతో దర్శనమిస్తాడు. చెప్పానుగా ఆయా వ్యక్తుల భావనలకు అనుగుణంగా పరమాత్ముడు దర్శనమిస్తాడు. ఈ చేసేటప్పుడు చెప్పారుగా మీకు ముందే అత్యంత భక్తి, దృఢమైన విశ్వాసం ఉండాలి, గాఢ విశ్వాసం ఉండాలి. ఇది ఒక రాయి అనుకుంటే అది రాయి, ఈ రాతిలో ఈశ్వరుడు ఉన్నాడు అనుకుంటే ఈశ్వరుడు దర్శనమిస్తాడు. మనకు కావలసిందల్లా దాని మీద అచంచలమైన భక్తి. మనం చూసేనో పర్యాయాలు, రాయి కాదు ఈ రాయిలోంచి మనకి దర్శనమిచ్చి కోరికలు తీర్చడం మీలో చాలామంది భక్తులు అనుభూతితో పొందారు. దానికి ఉదాహరణే మనం ప్రతిష్ఠించబోతున్న అపూర్వమైన శివలింగం, 18 అడుగుల శ్లాబుతో కూడినటువంటి ఒక అద్భుతమైన శివలింగాన్ని రేపు శివరాత్రి నాటికి ప్రతిష్ఠించబోతున్నామంటే ఓసారి దండం పెట్టి ఇన్ని నీళ్లు పోసి శివుడు అడిగితే ఆయన ఇచ్చేశాడు, మనకి స్థలం ఇచ్చాడు, స్థలంలో కూర్చోవడానికి కావలసిన ఏర్పాట్లు ఇస్తున్నాడు, లింగం కూడా ఆయనే ఇస్తున్నాడు. భగవంతుణ్ణి అడిగే రీతిలో అడిగితే ఆయన ఎక్కడి నుంచైనా వచ్చిస్తాడు. ఒక రహస్యం చెప్పను మీకు, ఇందున్నాడు అందులేడనే భావన విడిచిపెట్టాలి. ఇప్పుడు ఈ స్తంభంలోంచి రమ్మంటే ఆయన వస్తాడు. ఏ ప్రహ్లాద కుమారుణ్ణో హిరణ్యకశిపుడు వచ్చి ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఈ స్తంభాన్ని హిరణ్యకశిపుడు నిజంగా పగలగొడితే గ్యారంటీగా అందులోంచి వస్తాడు. చెప్పానుగా చూడగలిగిన భావన ఉండాలి. అత్యంత ప్రాచీన కాలంలో మాంగళికము అని ఒక పురం ఉంది. ఇవన్నీ శివభక్తుల యొక్క అపూర్వ గాథలు కదా, మామూలు పురాణాల్లో దొరకవు, శివభక్తుల యొక్క చరిత్రలోనే దొరుకుతాయి. అందుకే ఆ కథలే వినాలని మన భక్తులు సంకల్పించారు. శివభక్తులకి లభించే అపూర్వ విజయానికి సంబంధించిన ఒక గాథ వాళ్ళు చెప్పుకుందాం అన్నమాట. మాంగళికపురం, మాంగళికపురం అంటే ఇప్పుడు ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉంది, ఓంకారం వెళ్ళే రూట్లో ఉంటుంది. ఉజ్జయిని నుంచి ఓంకారానికి కారులో వెడితే దారిలో ఈ మాంగళికం కనపడుతుంది. దాని తర్వాతే మహిష్మతి, ఆ తర్వాత ఓంకార క్షేత్రం, వరుసగా ఈ 3 కనపడతాయి అన్నమాట. ఈ మాంగళికపురం నర్మదా నదీ తీరంలో ఉన్నది. నర్మదా నది ఎక్కడ దబ్బ 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 మహావేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎంత బాగుంటుందండి నర్మదా. మీలో కొంతమంది దాదాపు 4 సార్లు నర్మదా నదీ తీరానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక్కసారి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక్కసారి రానివాళ్ళు కూడా ఉన్నారు. రానివాళ్ళు వెళ్ళాలని కోరుకోండి, వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళాలని కోరుకోండి. 4 సార్లు వెళ్ళాం మళ్ళీ ఏం పెడతాం గురువుగారు, కొత్తవి చూడాలి అని కోరుకునేవాడు ఒక అజ్ఞాని. ఎందుకని రోజు భోజనం చేస్తాట, భోజనం దగ్గర మాత్రం రోజు తినే అన్నమే కదా ఈసారి ఉపవాసం ఉందాం అనుకోడు. భోజనం అన్నం బదులు సున్నం తిందామని అనుకుంటారా, అనుకోరు. ఏమంటారు సారథి గారు, రోజు అన్నం తింటున్నామండి కాబట్టి అన్నం మానేసి ఒక్కరోజుకి సున్నం పెట్టించండి అని ఎప్పుడైనా కోరుకుంటున్నారా? అబ్బే సున్నం తింటే చచ్చిపోతామండి అంటాడు. సున్నం అంటే భయం, కానీ అన్నం అంటే రోజు తింటున్న విసుగురాదు. అంటే కొంతమంది వేరనుకోండి, అన్నం తింటామని సాయంత్రం వెళ్ళి వచ్చి ఇడ్లీ కావాలంటారు, అది వేరే విషయం. అన్నం బదులు ఇంకో ఇడ్లీ కోరుకోవచ్చు, అది వేరే వారి వారి రుచులు. మొత్తం మీద ఇవన్నీ ఆహార పదార్థాలే. తినే ఆహారము నిత్యము తింటున్నప్పటికీ వాటి మీద వైరాగ్యం ఎలా రాదో, ఈ చేస్తున్న సంసారంలో రోజు పడుకుంటున్నట్టే మంచం మీద పడుకున్నా ఎలా విసుగురాదో, అదే వాహనాల్లో మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నా మనకి ఎలా విసుగురావడం లేదో, వార్ధక్యం వచ్చి శరీరం కుళ్ళిపోయినా కురుంగిపోయినా కృశించిపోయినా ఇక ఈ శరీరం విడిచిపెట్టేద్దామండి అనే కోరిక శరీరం మీద ఎందుకు రావడం లేదో, అలాగే భగవంతుడి మీద కూడా ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనే కోరిక పెరగలట. కానీ మనకున్న లక్షణం, ఎక్కువ మందికి ఉండే మానవ లక్షణం ఏమిటంటే, తిండి విషయంలో విరక్తి ఉండదు, తన ఇంటి విషయంలో విరక్తి ఉండదు. 2004 గృహప్రవేశం అయిన గురువుగారు, మీ పీఠం దగ్గర ఇల్లు కట్టుకున్నానండి, ఎందుకు వచ్చింది నాకు ఇల్లు వద్దండి మీరు తీసేసుకోండి అని అంటారా అనరు. దాని మీద విరక్తి రాదు, ఇంటి మీద విరక్తి రాదట, తిండి మీద విరక్తి రాదు. టంచనగా తీసుకుంటున్న పింఛన్ మీద విరక్తి రాదు, మన శరీరం మీద అసలు విరక్తి రాదు. ఇది ఎంత అనారోగ్యంతోనో ఇంకా ఇందులో ఉండాలని కోరుకుంటాం. మన బట్టల మీద మనకు విరక్తి రాదు, చిరిగిపోతే ఏమో చెప్పలేం కానీ కొంత బట్టల మీద విరక్తి వచ్చి కొత్త బట్టలు కట్టుకోవాలని కోరిక రావచ్చు, కానీ శరీరం మీద అసలు విరక్తి రాదు. అలాగే రోజు పడుకుంటున్నట్టే ఆ మంచం మీద పడుకుని నిద్రపోయేటప్పుడు రోజు నిద్రపోతున్నాం కదా, ఒక 4 రోజులు నిద్ర మానేస్తే నష్టమేమిటి అని నిద్ర మీద విరక్తి పొందరు. వేటి మీద విరక్తి ఉండదు, కానీ ఒక్క దైవ దర్శనం దగ్గర మాత్రం నర్మద 4 సార్లు వెళ్ళామండి, ఆ దేవుడి దగ్గరికి మళ్ళీ ఏం పెడతామండి నా మొహం అనుకుంటట. అందుకే మానవుడు భ్రష్టుడైపోతాడు. అలా విరక్తి పొందని వాళ్ళే గొప్ప భక్తులు. నిరంతరం కాశీలో ఉంటున్న ఒక భక్తుడు ఉన్నాడండి, ఆయన తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతం ఎల్లారెడ్డిపేట ఆ ప్రాంతంలో ఉంటాడు ఆయన. ఆయన పేరు రామ్శేఠ్. ఎప్పుడో భార్య బతుకున్న రోజుల్లోనే వెళ్ళిపోయాడు ఆయన. చాలా గొప్ప భక్తులు ఇప్పటికీ ఉన్నారు. గోవిందరాజులు గారు నా ఎల్లారెడ్డిపేటలో, అంటే సిద్దిపేట వైపు నుంచి నేను వెళ్ళాను, నాకు బాగా గుర్తు, అక్కడ ఎప్పుడో ప్రవచనానికి వెళ్ళాను నేను. గోవిందరాజులని ఒక ఆయన ఉన్నాడు, చాలా భక్తుడు. నేను వెళ్ళేనాటికే ఆయనకి 96 ఏళ్ళు. ప్రవచనం చెబుతూ ఉంటే ఆ 96 ఏళ్ళ వయస్సులో ఇద్దరిని పిలిచి గురువుగారు ఎదురుగుండా నన్ను సాష్టాంగం పడుకోబెట్టండి అని పడుకోబెట్టించి దండం పెట్టి లేచాడు ఆయన. ఎందుకండి ఇంత వయసులో వద్దండి అంటే, పురాణం చెబుతున్నప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు సుఖుడు కనపడ్డాడు, ఈ వయస్సులో ప్రాణం పోతే పోతుంది, మీకు సాష్టాంగ నమస్కారం చేయకుండా ఉండలేను అన్నాడు ఆయన. ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు ఆయన, దాదాపు 106 ఏళ్ళు 104 ఏళ్ళు ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంకా గురువుగారు చెప్పిన దాని మీద నమ్మకం లేకపోతే ఫోన్ నెంబర్ తీసుకుని ఎల్లారెడ్డిపేట వెళ్ళి గోవిందరాజులు గారు ఎక్కడున్నారని అడగండి, హాయిగా ఇంకా వినగలుగుతున్నాడు ఆయన. ఇంచుమించుగా 104 ఇయర్స్ పైనే ఉన్నాయి ఆయనకి. ఆయన పరమ సాధకుడు, తన శక్తిని వినియోగించి భక్తితో కాశీలో ఒక చిన్న పీఠం స్థాపించారు. ఆ పీఠం పేరు అందరూ మర్చిపోయి హరాసాంబ అంటారు, ఎందుకని కరివెన సత్రానికి పక్కనే ఉంటుంది అది. ఈ కాశీలో గొప్ప గొప్ప సత్రాలు కొన్ని ఉన్నాయి, ఈ బ్రాహ్మణ కరివన సత్రానికి పక్కనే ఉంటుంది ఆ పీఠం. అక్కడ నిరంతరం హరాసాంబ అని భజన చేస్తారు. మొన్న మీరంతా చూశారు కదా, నాతో పాటు వచ్చిన వాళ్ళల్లో ఆ పీఠం చూసిన వాళ్ళు ఉన్నారు. హరాసాంబ అని నిరంతరం రేయింబవళ్ళు భజన చేయటం వల్ల ఆ పీఠమునకు హరాసాంబ పీఠంగా పేరు వచ్చేసింది చివరికి. ఆ పీఠ నిర్వహణకి నేను ఇందాక చెప్పిన ఈ రామ్శేఠ్ అన్న ఆయన వెళ్ళిపోయారు. ఎప్పుడో భార్యతో వెళ్ళారు, మధ్యలో భార్యామణి కాలం చేసింది, ఆవిడ కైలాసానికి వెళ్ళిపోయింది. ఆయన హాయిగా దాదాపు 85 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, అయినప్పటికీ 85 ఏళ్ల వయసులో హాయిగా ఆరోగ్యంగా ఉన్నాడు. ప్రొద్దుటి లేచి గంగానదిలో స్నానం చేసి బ్రాహ్మీ ముహూర్తంలో అది కూడా, ఆ తర్వాత వెళ్ళి డుంటి విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకుని రోజు శివలింగం మీద కాసి నీళ్లు పోసి మొత్తం క్షేత్రమంతా తిరిగి కేదారఖండంలో ఉన్న ఈశ్వరుణ్ణి చూచి మళ్ళీ తన ఆశ్రమానికి వస్తాడు. 4:30కి మొదలు పెడితే 9 ఇంటిదాకా అన్నీ తిరిగి వస్తాడు ఆయన. రోజు తిరుగుతూనే ఉంటావు కదా, నీకు విసుగు పుట్టదా అని ఒకసారి ఎవరో అడిగారు. ఆయన నవ్వాడు, అసలు నా బతుకే శివుడికి అంకితం చేశాను, నాకు ఒక్కే ఒక్కసారి విసుగు పుడుతుంది, నాకు శరీరం లేకపోతే తప్ప ఇంకో రకంగా విసుగు పుట్టదు. ఈశ్వరుడి మీద విసుగు పుడితే ఇంకా కాశీ ఎందుకు రావాలి, ఏ అన్నం తినడం మానుతామా, కాఫీ త్రాగడం మానుతున్నామా, ఏ పని చేయడం మానుతున్నాం, కాబట్టి రోజు ఇది డ్యూటీ అన్నాడు ఆయన. ఖచ్చితంగా 4:30కి చెంబు పుచ్చుకుని బయలుదేరవలసిందే, చెంబుతో నీళ్లు తీసుకోవలసిందే, గంగానదిలో అన్నిటికీ అభిషేకం చేసుకొచ్చేస్తారు ఆయన. ఆయన పేరు రామ్శేఠ్. మంచి వర్తకుడు ఆయన, వైశ్యకులంలో పుట్టిన ఒక గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి వాడు. మేము ఆయన దగ్గరికి చాలాసార్లు వెళ్ళాము. 2010లో కూడా ఆయన ఆశ్రమంలో ఒక 4-5 రోజులు ఆయన కోరిక మీద పురాణం చెప్పాను. మా పీఠం ఇప్పుడు ఏర్పడిన తర్వాత కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఆయనకు దర్శనమిస్తాను, ఆయన రమ్మండం ఆయన శరీరాన్ని బట్టి బాగుండదని, కానీ ఆయన వస్తాడు. అలాంటి భక్తుల్ని ఎందుకు ఉదాహరణగా చెబుతున్నానంటే, ఆ గోవిందరాజులు గారిని కానీ ఈ రామ్శేఠ్ని కానీ ఎందుకు ఉదాహరణ చెబుతున్నానంటే, వాళ్ళు తమ జీవితం భగవత్ సేవకి అంకితం చేశారు. వాళ్ళకి రోజు శివుడు కనపడతాడు. అమ్మ 2 రోజులు ఎప్పుడన్నా కనపడకుండా పొరుగు రెడితే మా అమ్మ అమ్మ కాదని ఇంకో అమ్మని ఆశ్రయిస్తాడు ఎవడన్నా, ఇంత పిచ్చాడు ఎక్కడన్నా ఉంటాడా, మా నాన్న కాదని ఇంకో నాన్నని ఎవడని ఆశ్రయిస్తాడు, పరాయివాడి డాడీ ఫాదర్ అంటామా, ఫాదర్ అని ఇతరులు పిలిచామంటే వాడంత వాడు నీచుడు మరొకడు లేడు. ఇలాంటి దౌర్భాగ్యులు తయారయ్యి కొద్ది రోజులు పుట్టినటువంటి ధర్మాన్ని విడిచిపెట్టి ఇంకో ధర్మంలోకి వెళ్ళేవాడు యహపరములకు రెంటికి కూడా చెడి నాశనమైపోతాడు. వాడు రుద్రపిశాచం వెళ్ళాడిపోతాడు, తిండి తిప్ప ఉండదు. ఈ మతంలో ఇంకో మతంలోకి వెళ్ళినవాడు ఏదో బాగుపడతాడు అనుకుంటారు, ఉత్తి భ్రమ. వాడు గుర్తుపెట్టుకోండి, ఇంకో మతంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ మతంలోంచి వాడికి ఆకాశము లేదు స్వర్గము లేదు పిశాచమై వాళ్ళు ఎలా అల్లాడతారో మీకు భవిష్యత్తులో తెలుస్తుంది. అప్పుడు మా వాళ్ళని ఎవడూ రక్షించలేడు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? కృష్ణుడు సుస్పష్టంగా చెప్పాడు, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ సనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహః. నీ ధర్మము ఉత్తమమైనది, అందులో ఎన్ని లోపాలైనా ఉండని, అంటే నీకు డబ్బు లేకపోతే ఒక్కోసారి కష్టం రావచ్చు, అయినా నీ ధర్మమే నీ గొప్పది. పరధర్మం పొరపాటును కూడా అనుష్ఠానం చేయకు. పరధర్మాన్ని అనుష్ఠానము చేసి ఇంకో మతంలోకి మారడం కంటే నీ ధర్మమే గొప్పది. అందుకే విగుణ అపి శ్రేయాన్ స్వధర్మ, అందులో లోపాలు ఉన్నప్పటికీ ఒకవేళ నీకు ఆ ధర్మంలో కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ నీ ధర్మం నీదే, ఎందుకంటే నీ ధర్మం నీ తల్లి వంటిది, నీ తల్లి తల్లే, ఎన్ని లోపాలున్నా. స్వధర్మంలో నిధనం శ్రేయ, చచ్చినా పర్వాలేదు, నీ మతంలో నువ్వు చావు పర్వాలేదు, యూ షుడ్ డై ఇన్ యువర్ ఓన్ మత. కానీ పరధర్మో భయావహ, పరధర్మం భయం, అందులోకి ఎప్పుడు వెళ్ళకు, దానివల్ల నాశనం తప్పింకోట్లేదు. రోజు పిశాచంలాగా ఓ దరిద్రపు డ్రెస్ వేసుకుని ముఖాన్ని ఎంత బొట్టు లేకుండా తిరుగుతూ ఉంటే అటువంటి వాళ్ళ ముఖం చూస్తే నరకానికి పోతాం మనం. అందుకే భగవంతుడి పొద్దున్నే లేవగానే ఆ కిటికీలోంచి ఆ ఎదురుగుండా ఉన్న మార్కండేయుడి విగ్రహాన్ని, మృత్యుంజయుణ్ణి రోజు దండం పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట. బాబు నాకు పొద్దున్నే లేవగానే దరిద్ర ముఖాలను చూసేటటువంటి అవకాశం ఇవ్వకుండా పవిత్ర ముఖాలు చూసే అవకాశం ఇయ్యని. పరధర్మాన్ని అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళ శవం ముట్టుకోకూడదు, వాళ్ళ చేతి నీళ్ళు తాగితే చచ్చిపోతారండి, మీకు తెలియదు ఎంత దరిద్రం మరగట్లేదు అన్నమాట. మనకి తెలియక ఈ వీటిల్లోకి వెళ్ళిపోతున్నాం. కొన్ని విషయాల్లో ఇలా స్ట్రాంగ్గా చెప్పి తీరాలి మనబోటి వాళ్ళం అన్నమాట. అందువల్ల ఏంటంటే మహాత్ములు వాళ్ళని చూచి మనం నేర్చుకోవాలి. ఆ పుణ్యాత్ములు ప్రాణం పోయినప్పటికీ వాళ్ళ ధర్మం వాళ్ళు విడిచిపెట్టరు. అందువల్ల భగవంతుడి విషయంలో విసుగు ఉండకూడదు, భగవంతుడి విషయంలో ఏ పరిస్థితుల్లోనూ అలసట ఉండకూడదు, అలసత్వం ఉండకూడదు. మేము అలసిపోయామనకూడదు, అలసత్వం అంటే సామరితనం ఉండకూడదు. రోజు ఒక 5 నిమిషాలు అదే టైంకి గుళ్ళోకి వెళ్ళడానికి నీకేమిటి కాళ్ళు నొప్పి? భగవంతుడికి రోజు ఒక నియమం పెట్టుకో, నేను 6 ఇంటికి వెడతాను, లేక 7 ఇంటికి వెడతాను, లేక 8 ఇంటికి వెడతాను అని ఆ టైం పెట్టుకుని ఆ టైం పాటించు. ఆ సమయం ప్రకారం ప్రదక్షిణ చెయ్యి. రోజు ఒక విధానం పెట్టుకో. ఈ విధానమునకు ధర్మము అని పేరు. ఈ ధర్మం తప్పకుండా ఉండడమే మనిషికి చాలా అవసరం. ఈ ధర్మం తప్పితే వీడు కాలధర్మం పొందవలసింది. అందువల్ల మనం కూడా ఎప్పుడూ కూడా ఎన్ని క్షేత్రములకు ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వెడదాం. ద్వారక 100 సార్లు వెళ్ళాం, 101వ సారి వెళ్ళి నీ అదృష్టం బాగుండి వెడతావు గనక. ద్వారక లాంటి క్షేత్రాలు ఎటువంటి క్షేత్రాలు అండి? ఎవరైనా చితాభస్మాన్ని ఎముకల్ని ద్వారక దగ్గర ఉన్న సముద్రంలో పారవేస్తే ఏడా తిరిగేలోపు ఎముకల్లోకి శంఖాలు చక్రాలు వస్తాయి. చూడండి, వాళ్ళు పరిశోధించి చెప్పారు. కాశీఖండంలో కూడా అదే చెప్పారు. ద్వారకా సముద్రంలో కొంతకాలం పాటు ఎముకలు ఉండిపోతే ఆ ఎముకల్లో శంఖ చక్రాలు పుడతాయి. ఎంతో అద్భుతమైన స్థలం అది. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు దాన్ని పరిపాలించాడు, అక్కడ కుచేలుడిని అనుగ్రహించాడు. కుచేలుడు ఈ ద్వారకా నగరానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి పురంలో ఉండేవాడు. దాన్ని సుధామపురం అంటారు, ఇప్పుడు దాన్ని పోర్బందర్ అంటున్నాం. గాంధీ గారు పుట్టిన స్థలం పోర్బందర్ అంటే కుచేలుడు ఊరు, కుచేలుడి పురం. అక్కడి నుంచే కొంతమంది ఢిల్లీకి వెళ్ళాలంటే రైలు ఎక్కుతూ ఉంటారు. ఎంతో అద్భుత స్థలం అది. అటువంటి చోటకి వెళ్ళి ఈ చితాభస్మం ఎముకలు అందులో కలిపేవారు పూర్వం. మనిషి చచ్చిపోయిన తర్వాత వాడి శరీరం తగలబెట్టాక ఆ చితాభస్మాన్ని ఎముకల్ని 3 భాగాలు కనీసం, నేను చెప్పేది 3 భాగాలు చేయమని శాస్త్రం చెబుతున్నది. ఇవాళ వాళ్ళు నోటుకొచ్చినట్టుగా ఒక చోట కలిపితే 2వ చోట కలపకూడదు అంటారు, కానీ దుట్టి భ్రమ. అసలు పురాణ ఇతిహాసాల్లో కనీసం 3 భాగములు చేయము. ఒక కుండని 11 రోజుల లోపల దగ్గర ఏదైనా నది కానీ చెరువు కానీ ఉంటే అందులో కలిపేయన్నారు. అందుకే 11 రోజుల లోపు దగ్గరలో ఉన్న ప్రాంతంలో కలిపేస్తారు. బాగా దగ్గరగా ఉండి పొద్దున్న వెళ్ళి సాయంత్రంలోకి వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రాంతం, పూర్వం నడిచి వెళ్ళేవారు, గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు కదా, అటువంటి వాళ్ళకి దగ్గరలో ఉన్న చెరువులోనో కాలువలోనో ఎక్కడో చోట నదిలోనో కలపాలి. ఈ 11 రోజులు అయ్యాక సంవత్సరంలోపు ఇంకొక కుండని ఒక సముద్రంలో ఒక నదిలో కలపాలి కనీసం. అందుకే పూర్వం ద్వారకలో కొందరు కలిపేవారు ఒక కుండని, మరొక కుండలో ఉన్న చితాభస్మాన్ని ఎముకల్ని గంగానది వంటి నదుల్లో కలిపేవారు. అవకాశం ఉన్నవాళ్ళు గంగకి వెళ్ళి గంగలో కలిపేవారు. గంగకి వెళ్ళలేని వాళ్ళు, అత్యంత ప్రాచీన కాలంలో గంగకి నడిచి వెళ్ళలేని వాళ్ళు, దగ్గరలో యమున ఉంటే యమునయో, కృష్ణ ఉంటే కృష్ణయో, గోదావరి ఉంటే గోదావరియో, ఎక్కడో చోట కలిపేవారు. ఇలా కనీసం మూడు ప్రాంతములలో మూడు దివ్యక్షేత్రాలలో మరణించిన వారి శరీరమును దగ్ధము చేశాక చితాభస్మమును ఎముకల్ని కలపగలిగితే ఆ వ్యక్తి శాశ్వతమైన ముక్తి పొందుతాడు. అతడు వెళ్ళి ఊర్ధ్వలోకాలకి తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. అందువల్ల జ్ఞానం కలిగిన వాళ్ళంతా ప్రాచీన కాలంలో అలాగే చేసేవారు అన్నమాట. అటువంటి క్షేత్రాలు విసుగు లేకుండా నిరంతరం తిరిగితే వాడిని ఏమంటారు, తీర్థయాత్రాచరణశీలి, నేను తీర్థయాత్రలను ఆచరించాలి అని కోరికతో అదే లోకంగా బతికేవాడు తీర్థయాత్రాచరణశీలి అన్న మాట. ప్రవరుడని ఒక మహానుభావుడు ఉండేవాడండి. ఆయన ఓ సిద్ధుణ్ణి నువ్వు ఏమేమి తిరిగావని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, నేను తీర్థయాత్రాచరణశీలినయ్యానని. ఓ చతురాస్య వంశ కలసోదధి పూర్ణ శశాంక తీర్థయాత్రాచరణశీలినై జనపదంబులు పుణ్యనదీనదంబులు చూచితి అందునందుగల చోద్యముల కనుగొంటి ఆ పటీరాచల పశ్చిమాచల హిమాచల పూర్వ దిశాచలం బుగల్. నాయన, తీర్థయాత్రలు ఏమేం చేసావని నువ్వు నన్ను అడుగుతున్నావు, చెబుతున్నాను విను. నేను తీర్థయాత్రలు మాత్రమే చెయ్యాలనే కోరికతో బయలుదేరి తూర్పంతా తిరిగాను, పడమరంతా తిరిగాను, ఉత్తరమంతా తిరిగాను, దక్షిణమంతా తిరిగాను, సమస్త తీర్థయాత్రలు చేశానన్నాడు ఆయన. అందువల్ల మనం కూడా తీర్థయాత్రాచరణ శీలురం కావాలి. అలా తిరిగితే ఇప్పుడు ఇందాక చెప్పిన మాంగళికపురం చేరుతాం. ఉజ్జయిని నుంచి ఓంకారం విడుతున్న ప్రాంతంలో మధ్యలో అరణ్యంలో నర్మదా నదీ తీరంలో పరమ పవిత్రమైన మాంగళికపురం ఉన్నది. అక్కడ శివుడు అమ్మవారితో కలిసి ఉంటాడు. అమ్మవారికి మాంగళిక దేవత అని పేరు. అందుకని ఆ ప్రాంతానికి మాంగళికపురం అని పేరు వచ్చింది. సంస్కృతంలో లా తప్ప లా ఉండదు, తెలుగులో లా ఉంటుంది. అందువల్లే పెళ్ళి ఈ లా ఉందే అది తెలుగు పదం, ద్రావిడ భాష నుంచి మనకి వచ్చినటువంటి పదం. సంస్కృతంలో కళ్యాణము, మాంగళికము ఇవే ఉంటాయన్నమాట. అలాగే ఏవైనా అంతే, కాళీ అనే శబ్దం ఉండదు, కాళీ అనే ఉంటుంది సంస్కృతంలో. మనం తెలుగు వాళ్ళం అవటం వల్ల కాళికాదేవత అని అలా వాడతాం అన్నమాట. ఇది మాత్రం కొంచెం తెలుసుకుంటూ ఉండండి. అందుకే సంస్కృతంలో ఎక్కడన్నా చూడండి అలా తప్పే ఉండదు, మహాకాళి అని ఉంటుంది. అది తెలియ కొంతమంది వాడు ఖాళీ అన్నాడండి వాడికి సంస్కృతం రాదండి అనుకుంటాడు, వాడికి సంస్కృతం రాదు కర్మ. ఎందుకని ఇది మన తెలుగు వాళ్ళ యొక్క లక్షణం అని తెలియదు అనమాట. సరే, మన యాంకర్ల భాష అని ఒకటి ఉంటుందిలేండి. ఆ యాంకర్ల భాష విన్నవాడు చెమ్మూడేళ్ళలో దూకి చచ్చిపోవచ్చు. ఈ మధ్యకాలంలో కొంతమంది అసలు బొత్తిగా భాష అంటే తెలియదు. కన్నడం నుంచి తమిళం నుంచి వచ్చి వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. ఆ కేరళ అమ్మాయి ఒక అమ్మాయి అయితే అద్భుతంగా మాట్లాడేస్తుంది. ఇక మన తెలుగు వాళ్ళు అనమాట. మళ్ళీ వచ్చావా, పెళ్ళి అయ్యిందా, ఈ మాట వినగానే చెంబుండేళ్లలో దూకి ఆత్మహత్య చేసుకుందాం అనిపిస్తుంది. చెంబుండేళ్లలో దూకితే చావం కాబట్టి బతికిపోతున్నాం కానీ. అంటే ఈ భాష కంపు కంపు అయిపోయింది క్రమంగా. ఏది సంస్కృతం ఏది తెలుగు తెలియదు. నా శిష్యులకి అప్పుడప్పుడు కొంచెం చొరకలేసి వెళ్ళి వెళ్ళిగా వాళ్ళకి నేర్పడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు, మళ్ళీ మొదలకు వస్తూనే ఉంటారు. అనుకోండి, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, సీతామాత అనండి, సీతమ్మ అనకండి. సీతాంబవారిని వెళ్ళి సీతకి అమ్మని కలిపేసి సవర్ణ దీర్ఘ సంధి కూడా చేసి అరిస్తే కంపరం వస్తుందన్నమాట. భార్య సంస్కృత పదం, పిల్లలు తెలుగు పదం. కాబట్టి భార్య పిల్లలు అనకూడదు, భార్య పుత్రులు లేక భార్య సంతానం అనాలి. ఇలాంటి సంస్కృతం పక్కన తెలుగుని సమాసం చేయకూడదు. దాన్ని ఏమంటారు, వైరి సమాసం అంటారు. అటువంటి దోషముల వల్ల తెలియకుండా చివరి రోజుల్లో కంఠం పూడుగుపోతుందట. అందుకే వార్ధక్యంలో కొంతమంది శ్లేష్మంతో మరణిస్తారు. ఆ శ్లేష్మ ఇబ్బందులు మనకి రాకూడదు. కానీ ఆ ఇబ్బందులు వెళ్ళి ఎవరికో తెలుసా, ఇలా పురాణములు చెప్పి వేదికల మీద కూర్చునే వాళ్ళకి ఈ భాషా దోషాలు మీకు లేవు. మళ్ళీ మీరు కింద కూర్చుని మీ ఇష్టం బండబూతులు మాట్లాడే మిమ్మల్ని ఎవడు అడగడం. ఎందుకని మీరేం పురాణం చెప్పట్లేదు కదా. పద్మాకర్ గారు మీ స్థానంలో నేను కూర్చుని భాగవతం చెబుతాను లేక శివపురాణం చెబుతాను అంటే మాత్రం ఇక్కడ దోషం లేకుండా చెప్పాలి. కింద కూర్చుని మీరు మాట్లాడితే ఏం పర్లేదు, వండటా కూడటా అన్న మిమ్మల్ని దేవుడే వండట. ఎందుకంటే మీరు వ్యవహారంగా మాట్లాడుకుంటున్నారు కానీ మీరేం పండితులు అని భజన చేసుకోవట్లేదు కనుక. కానీ ఇక్కడ కూర్చుని ఆసనం మీద కూర్చుని పురాణం చెబుతున్నప్పుడు మాత్రం భాషా దోషములు సాధ్యమైనంత వరకు లేకుండా చూసుకోవాలి. సంపూర్ణంగా ఎవడ చూసుకోలేళ్ళండి. అందులో ఏంటంటే అది మాంగళిక, వ్యవహారంలో మాంగళిక అంటాం కానీ మాంగళికపురం. అక్కడ అమ్మవారి పేరు మాంగళిక దేవత. శివుడి పేరు మంగళదేవుడు. మంగళదేవుడికి మాంగలికకి ఇద్దరికి ఒక మంచి ఆలయం ఉన్నది. అక్కడ శివలింగం పక్కనే అమ్మవారి విగ్రహం ఉంటుంది. అమ్మవారికి రోజు పసుపు పూస్తారు, కుంకుమతో పూజ చేస్తారు. ఈ మధ్యకాలంలో ఈ దరిద్రపు కోవిడ్ వచ్చాక ఆలయాన్ని కూడా కొంతకాలం మూసేశారని విన్నాం, మళ్ళీ తెరుస్తున్నారని కూడా వింటున్నాం. తెరిస్తే మన అదృష్టం బాగుంటే మళ్ళీ ఆలయం చూసుకోవచ్చు. ఆ ఆలయానికి నిరంతరం భక్తులు వచ్చిపోతూ ఉండేవారు. ఆ ఊళ్ళో ఒక గొప్ప అద్భుతమైనటువంటి గురువుగారు ఒక ఆయన ఉన్నాడు, పరమ పండితుడైన వ్యాసుడి తర్వాత వ్యాసుడు లాంటి వాడు. పురాణములు ఎన్నో చెప్పేవాడు. ఏదో మీ బోటి భక్తులు అప్పుడప్పుడు వచ్చి కొంతమంది పురాణం వింటూ పోతూ ఉండేవారు. ఆ ఆలయానికి దగ్గరలోనే అంటే ఇంచుమించుకు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఓ పేట ఉన్నది. ఆ పేటలో అంతా కూడా పొలం రైతులు ఎక్కువగా ఉండేవారు. ఈ పొలం రైతులు పొలం పనులు లేనప్పుడు కట్టెలు తెచ్చుకునేవారు, అందుకని వీళ్ళు పొలం కాపులు అని ప్రత్యేకంగా పిలిచేవారు అన్నమాట. పొలాన్ని కాపలా కాసి పంటలు పండించి అందరికీ అన్నదానం చేసేవారు. రైతులు చేసే ఉపకారం అంతా ఎంతటండి పాపం. కాకపోతే రైతులకి ఎక్కువగా ఆర్థికమైనటువంటి వెన్నుదన్ను తక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఎక్కడో కొంతమందిని పక్కన పెడితే పాపం ఎక్కువ మంది చిన్న చితక రైతులు, 2 ఎకరాలు 3 ఎకరాలు పంటలు, పంట పండితే పంట వస్తుంది, ఆ వచ్చిన దాంట్లో వాళ్ళు తినాలి, అప్పులు తీర్చాలి. అందుకని కేవలం వ్యవసాయం లాభసాటిగా లేకపోవటం వల్ల, అంతగా లాభదాయకంగా లేకపోవటం వల్ల కొంతమంది కట్టెలు కూడా కొట్టుకునేవారు. 1 సంవత్సరం అసలు ఎవరికీ పంటలు పండలేదు. దాంతో ఆ ఊళ్ళో వాళ్ళంతా నిరంతరం పురాణం చెప్పేటటువంటి ఒక పౌరాణికుడు ఆ ఊళ్ళో ఉన్నాడని చెప్పుకున్నాం కదా, ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన పేరేమిటో తెలియదు కానీ అందరూ గురువుగారిని పిలిచేవారు. గురువుగారండి, గురువుగారండి, రోజు శివాలయానికి వస్తున్నాం, మీరు చెప్పే పురాణాలు వింటున్నాం, అయినా మా కష్టాలు ఇంకా తీరటం లేదు, దయతో మమ్మల్ని అనుగ్రహించండి. ఈ సంవత్సరం వర్షములు లేకపోవటం వల్ల పంటలు సక్రమంగా పండగ తిండి లేక బాధపడుతున్నాం. ఈ సంవత్సరం నీ అనుగ్రహంతో మళ్ళీ వర్షాలు పడితే, బాగా వ్యవసాయం బాగా సాగితే నువ్వు ఎలా చెబితే అలా చేస్తాం, ఆర్థికంగా హార్దికంగా బాగుండేందుకు ఏదైనా మంచి మంత్రోపదేశం చేయండి అన్నారు వాడు. ఈయన బాగా ఆలోచించాడు. శివలింగానికి సంపూర్ణ జలాభిషేకం అని ఒక ప్రక్రియ ఉంది శివపురాణంలో. అంటే తెలుసుగా మీకు, ఆలయంలో శివలింగం నిండిపోయేంత వరకు నీళ్లతో అభిషేకం చేసి ఆ నీళ్లు బయటికి పోకుండా అడ్డం కట్టేయాలన్నమాట. లింగం పూర్తిగా నీళ్లలో మునిగిపోయేలా అభిషేకం చేయాలి. గుళ్ళోంచి నీళ్లు బయటికి రాకుండా ఏం చేస్తారన్నమాట, అడ్డంగా ఏదైనా మట్టితో ఒక అడ్డకట్ట కడతారు. ఉదాహరణకి ఇప్పుడు ఈ గుడి ఉంది, ఈ గుళ్ళో శివలింగం వరకు నీళ్లు పోయాలంటే గడపలోంచి నీళ్లు బయటకు వస్తాయి. అందుకని గడప దగ్గర ఏం చేస్తారన్నమాట, జిగురు మట్టితో బంక మట్టితో అడ్డంగా ఒక గడప కట్టినట్టుగా, గోడ కట్టినట్టుగా మట్టితో అడ్డకట్ట కడతారు. అప్పుడు నీళ్ళు ఎక్కువగా బయటికి రావు. ఏకధాటిన 1000 కుండలతో నీళ్లు పోసి రుద్రం చదివి నమకచమకాలు చదివి అభిషేకం చేసి నీళ్లతో శివుణ్ణి ముంచేయాలి. ముంచేశాక ఒక్కసారి ఈ మట్టి తీసేస్తే నీరంతా దబ దబ శబ్దంతో బయటకు వస్తుంది. ఆ నీళ్లు శిరస్సులు చల్లుకొని ఆ నీళ్లు పట్టుకెళ్ళి పొలాల్లో చల్లి ఇళ్ల మీద చల్లితే ఆ సంవత్సరం వర్షాకాలంలో అపూర్వంగా వర్షాలు పడతాయి అని మంత్రశాస్త్రం చెబుతున్నది. అది జరిగింది కూడా నేను కళ్ళారా చూశాను.